దయమేడవైన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ దినమందు నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి వాక్యమును ధ్యానించుకున్న వలనని మేము వేచి ఉంటుండగా మీ కృపను మాకు దయచేయండి. మేము ధ్యానించేటువంటి వాక్యము మా హృదయములకు ఫలభరితంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మేము చేసేటువంటి ఏ పని అయినప్పటికీ ప్రభా, నీ మార్గములలో మమ్మలను నడిపించేటువంటిదిగాను, నీ మార్గములో మమ్మలను స్థిరపరిచేటువంటిదిగాను చేయండి. మేము చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన నీ చిత్తానుసారమైనదిగా ఉండునట్లుగా, మేము మా యొక్క బ్రతుకులను సరిచేసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామం అందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 7వ అధ్యాయమును కొంత ధ్యానించవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ కీర్తన శత్రువులు తనపై దాడి చేసినప్పుడు దావీదు దేవుని న్యాయస్థానంలో న్యాయం కోసం చేసినటువంటి విన్నపంగా కనబడుతూ ఉన్నది. ఈ యొక్క అధ్యాయము పైన ఇచ్చినటువంటి శీర్షికలో బెన్యామీను వంశస్థుడైన కూషు అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క బెన్యామీను వంశస్థుడైనటువంటి కూషు ఎవరో నిర్దిష్టంగా తెలియలేదు, కానీ బైబిల్ పండితులైనటువంటి వారు ఏమని చెప్తూ ఉంటారంటే, సౌలై ఉండవచ్చు, లేకపోతే షిమీ అయి ఉండవచ్చు, లేకపోతే షెబ, ఈ ముగ్గురులో ఎవరో ఒకరై ఉండవచ్చునని వారు చెప్తూ ఉంటారు. ఈ అధ్యాయము ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, అన్యాయంగా నేరస్తులుగా చేయబడుతున్నారో, చేయబడ్డారో, వారిని అలక్ష్యంగా చూస్తూ నీచంగా చూచే వారి చేతిలో బాధలకు గులి అవుతున్నారో, వారందరికీ ఈ కీర్తన ఉదాహరణగా ఉంటుంది. మన ఆత్మలను సింహం వలె చీల్చివేయాలని ప్రయత్నించేటువంటి మహాశత్రువైన సాతానుకు, అతని దూతల సమూహానికి వ్యతిరేకంగా ఈ ప్రార్థనను మనము అన్వయించవచ్చు. దుష్టుల చేతిలో నుండి తప్పించు అని వేడుకోవటం ఎప్పుడూ మనము చేయతగినటువంటి ప్రార్థనగానే మనము చేయవచ్చు. ఇక మన కీర్తనకు వచ్చినట్లయితే 2వ వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నారంటే, నన్ను తప్పించగలిగినటువంటి వారు ఎవరనూ లేరు, కాబట్టి నా శత్రువులు నా మీద పగబట్టినట్లుగా నన్ను వెంటాడేటువంటి పరిస్థితిలో ఉన్నారు, కాబట్టి వారు నన్ను తరుముతున్నారు, వారి చేతి నుండి నన్ను విడిపించగలిగినటువంటి వాడవ నీవే, ఆ విధంగా చెయ్యి అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. తమను తాము దేవునికి సమర్పించుకున్న వారు సంపూర్ణ నమ్మకంతో దేవుని శరణగోరి తమ జీవితాలను ఆయనకు అప్పగించవలసి ఉంటుంది. అన్యాయానికి గురైనప్పుడు, లేకపోతే కష్ట సమయాల్లో ఆయన శరణు వచ్చి మన విశ్వాసము నీతి ఆధారంగా ఆయనను మనం వేడుకొనవలసి ఉంటుంది. కీర్తనకారుడు తన వెంటబడి వేటాడుతున్న శత్రువుల్ని వర్ణించటానికి తరుమువారు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు. తన ఆహారాన్ని వేటాడి ముక్కలుగా చీల్చివేసేటువంటి సింహంతో కీర్తనకారుడు తన శత్రువులను ఇక్కడ పోలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో శత్రువుల్ని జంతువులతో పోల్చి వర్ణించటం అనేటువంటిది అనేక చోట్ల జరిగింది. సింహాలు చాటున పొంచి ఉండి వాటి ఎరను వేటలాడతాయని 10వ అధ్యాయం 9వ వచనంలోనూ 17వ అధ్యాయం 12వ వచనంలోనూ వ్రాయబడి ఉన్నది. సింహాల నోళ్లలోని పండ్లు కోరలు పదును గలవని 58వ అధ్యాయం 6వ వచనంలోనూ, వాటి గర్జన భయంకరమైనదని 22వ అధ్యాయం 13వ వచనంలోనూ వ్రాయబడి ఉన్నది. కొత్త నిబంధనలో క్రైస్తవులకు అంతిమ శత్రువైనటువంటి సాతానును గర్జించు సింహంతో పోల్చి వర్ణించారు. ఇది 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి శత్రువును, అంటే ఇక్కడ మనం చెప్తున్నట్లుగా సాతానును గర్జించు సింహంతోనూ, అతని పదును కలిగినటువంటి కోరలతోనూ, పండ్లతోనూ పోల్చటం జరిగింది. ఇక 3 నుండి 5 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా నా దేవ, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువును నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిన్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించిన కదా అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యములను మనం గమనించినట్లయితే అక్కడ కీర్తనకారుడు తన యొక్క నిర్దోషత్వమును వెల్లడిపరుస్తున్నట్లుగా చూస్తున్నాము. తాను నిష్కారణంగా బాధింపబడుతున్నాడని దేవునితో ప్రార్థన చేస్తూ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 3-5 వచనాల్లో ఒట్టు పెట్టుకుంటూ తన నిర్దోషత్వాన్ని చాటుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎడల అనేటువంటి పదము, నేను చేసిన ఎడల అనేటువంటి ఈ యొక్క పదము మళ్లీ మళ్లీ కనబడటం కీర్తనకారుడు ఈ విషయాలన్నింటిలో తాను నిర్దోషిని అని దేవునితో చెప్తున్నట్లుగా చూస్తున్నాం. కీర్తనకారుడు నిర్దోషి అని, శత్రువులు తనను పట్టుకొననిమ్ము అనే పదజాలము తెలియజేస్తూ ఉన్నది. సరైనటువంటి హేతువు లేకుండా తాను శ్రమ అనుభవిస్తున్నాడని తాను దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పర్యవసానాలకు కారణమయ్యేటువంటి పాపం గాని, దేవుని పట్ల విధేయత గాని తనలో లేవని చెప్పి దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. ఇది కీర్తనకారుడు బుద్ధిపూర్వకంగా ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించలేదని, తనతో సమాధానంగా ఉన్న వారికి ఏ హాని చేయలేదని స్పష్టంగా తెలియజేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనము అనేక రీతులుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే కడుగుబడినటువంటి హృదయంతోనూ, నింద లేనటువంటి మనస్సుతోనూ మనము ప్రార్థన చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది గొప్ప భాగ్యము. చాలాసార్లు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనము మన సైడ్ నుండి ఎంతో తప్పిదము ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనకు దేవుడు సహాయం చేయవలనని కోరేటువంటి వారంగా ఉంటుంటాం. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మొదటగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, మనలో ఏమైనా తప్పులు ఉన్నాయేమోనని ఆయన యొక్క వెలుగులో మనం చూసుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క వెలుగులో మన తప్పిదమ్ములను మొట్టమొదట చూచుకుని వాక్యపు వెలుగులో దానిని సరిచేసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మే తన ఇష్టానుసారమైనట్లు నిన్ను ప్రార్థనలో ముందుకు నడిపించేటువంటి వాడై ఉంటాడు. ఆ విధంగా కొనసాగినట్లయితే దేవుని యొక్క కృప కరుణ నీతో ఎల్లప్పుడూ ఉంటుంటాయి. అయితే మనం చేయాల్సినటువంటివన్నీ చేసేస్తాం, మనం అనాల్సినటువంటి మాటలన్నీ అనేస్తాము, మనం చేయాల్సినటువంటి కీడంతా కూడా పరులకు చేసేస్తాము. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనము నిందారహితులమని, మన సైడ్ నుండి ఏ విధమైన తప్పిదము లేదని మనము దేవుని యొద్ద వాదించేటువంటి వారంగా ఉంటాము. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ దావీదు ఆ విధంగా చేయట్లేదు. తన యొక్క దోషము, తన మనసాక్షిని నిర్దోషంగా ఉంచుకున్నాడని తాను తెలియజేస్తున్నాడు. తాను దోషి కాదని తాను చెప్పగలుగుతున్నాడు. ఆ విధంగా మనము చెప్పగలుగుతున్నామా? తర్వాత 6-8 వచనములలో ఈ విధంగా చెప్పబడినది, యెహోవా కోపము తెచ్చుకుని లేము, నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లేము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చము. 6-8 వచనముల వరకు శత్రువుల మీదకి దేవుని తీర్పు రావాలని కీర్తనకారుడు కోరుకొనటము వారిపై దేవుడే ప్రతీకారము తీర్చాలని తెలియజేస్తుంది. ఈ కీర్తనల గ్రంథములో కొంత ఈ విధమైనటువంటి విధంగా రచనలు అనేటువంటివి ఉంటాయని మనము మునుపు చదివినటువంటి కొన్ని కీర్తనలో చూసాము. కొన్ని శాపనార్థాలు పెడుతున్నట్లుగా ఉంటాయని, కొన్ని ప్రతీకారము నిమిత్తమై దేవునిని అడుగుతున్నట్లుగా ఉంటాయని, ఇవన్నీ కూడాను మనం గతంలో కొన్ని చూసాము. అయితే ఇక్కడ దావీదు యొక్క మనసు ఏమిటంటే, దావీదు తన శక్తిమంతుడై ఉన్నాడు, తాను రాజయ్యున్నాడు, తనకు తానుగా వారి మీద ప్రతీకారం తీర్చుకొనగలిగినటువంటి వాడై ఉన్నాడు. అయినప్పటికీ తాను ఆ విధంగా ప్రతీకారం తీర్చుకొనట్లేదు గాని వారిపై ప్రతీకారము తీర్చుకొనవలసినటువంటి ఆ పనిని ప్రభువునకు అప్పుచెబుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ ఉపయోగించినటువంటి పదజాలము కొంత ప్రతీకారము తీర్చుకొనుమని దేవునితో చెప్తున్నట్లుగా, కొన్ని చోట్ల శాపనార్థాలు పెడుతున్నట్లుగా కొంత ఈ విధంగా మనకి ఈ రచనలలో అనిపిస్తుంది. గాని తన హృదయాంతరంగంలో మాత్రము దావీదు ఆ విధంగా కోరటం లేదని మనకు తెలుస్తూ ఉన్నది. సంఖ్యాకాండము 10:35 ఇశ్రాయేలు తన శత్రువులతో యుద్ధానికి వెళుతున్నప్పుడు లెమ్ము అని యెహోవాను ప్రార్థించటం యుద్ధ ధ్వనితో సమానమని అక్కడ చూచాము. యెహోవా సర్వలోకానికి న్యాయాధిపతి, ఆయన భూదిగంతముల వరకు తీర్పు తీర్చనై ఉన్నటువంటి వాడు. అందుచేత కీర్తనకారుడి విన్నపము దేవుని నైతిక స్వభావానికి, ఆయన మాటకు అనుగుణంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కీర్తనకారుడు తన నీతిని బట్టియు యథార్థతను బట్టియు దేవుడు తీర్పు తీర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఈ విభాగాన్ని ముగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవునికి తన హృదయం ఎలా ఉన్నదో తెలుసు, తాను నిర్దోషియా కాదా అనేటువంటి విషయము సమస్తమును విరిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి తనకు తెలిసినటువంటి ఆ యొక్క విషయములను బట్టి తన శత్రువులకు, అంటే తనపై కీడును తలపెడుతున్నటువంటి శత్రువులకు ప్రతీకారము దేవుడే తీర్చవలనని కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత 9-11 వచనముల వరకు ఈ విధంగా వ్రాయబడినది. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవ, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడు నా ఖేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, చూడగలుగుతారు, కానీ దేవుడు హృదయాంతరంగములను చూచేటువంటి వాడై ఉన్నాడు. మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన సమస్తము ఆయనకు ఎరుకయ్యే ఉన్నవి. తలంపు పుట్టక మునిపే మన యొక్క హృదయములో దేవుడు వాటిని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. మనము అనేక సార్లు దేవుడికి కనబడలేదని చెప్పి, మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఆయనకు తెలియదని చెప్పి మనము మన ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వారంగా ఈ లోకంలో ఉంటుంటాం. మనం చేసేటువంటి ప్రతి కార్యమును ఆయన చూస్తున్నాడని, మనం తలంచే ప్రతి తలంపు ఆయన తెలుసుకొనగలుగుతున్నాడని మనము తెలుసుకొని ఆయనకు భయపడినట్లయితే నిజముగా తప్పిదములను ఏమాత్రము మనము చేయలేము. ఎందుకంటే ఎవరైనా చూస్తున్నప్పుడు మనము తప్పిదము చేసేటువంటి సాహసము ఎవరూ చేయము. ఎవరు చూడనప్పుడు మనము తప్పిదములు చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే మనం దేవుడు నిజంగానే మనలను గమనిస్తున్నాడు అని మనం నిజంగా భావించినట్లయితే తప్పిదము చేయటానికి ఎన్నడనూ సాహసించేటువంటి వారంగా ఉన్నాము. మనము తప్పిదము చేస్తున్నాము అంటేనే దేవునికి మనము మన యొక్క హృదయములో భయపడలేదని దాని యొక్క అర్థమై ఉన్నది. దుష్టుల యొక్క చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము అని ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడా, నా కేడమును మోయువాడవు నీవై ఉన్నావు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యథార్థ హృదయాలను రక్షించువాడు దేవుడని కీర్తనకారుడు ఇక్కడ దృఢ హృదయంతో నమ్ముతూ ఉన్నాడు. దేవుడే తన కేడమును మోయువాడే. కేడము అంటే డాలు. అంటే డాల్ అనేటువంటి దేనికి ఉపయోగిస్తామంటే మనము డిఫెన్స్ కోసం ఉపయోగిస్తాము. ఇతరులు దాడి చేసినప్పుడు మనకు దెబ్బ తగలకుండా ఉండే నిమిత్తము డాల్ అనేటువంటిది వాడుతూ ఉంటాము. ఆ డాలును మోసేటువంటి వారు ఆ రోజుల్లో ఉండేటివారు. ఈ రాజులకు డాలు మోసేటువంటి వారు ఆ రోజుల్లో ఉంటూ ఉండేవారు. ఈ విధముగా ఈ డాలును దేవుడే నీ పక్షంగా మోసుకొని నీ యొద్దకు తీసుకుని వచ్చేటువంటి వాడు అనేటువంటి యొక్క భావంతో, అంటే దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నా యొక్క రక్షణ అయి ఉన్నాడు అనేటువంటి యొక్క భావనను కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చంటే, న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు. కాబట్టి మనము న్యాయంగాను నీతిగాను ఉన్నట్లయితే, అంటే మన యొక్క తలంపులలోనూ మన యొక్క ఆలోచనలను బట్టి గాక, దేవుని యొక్క వాక్యానుసారముగా మనము నీతి న్యాయములను అనుసరించి నడిచేటువంటి వారమై ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా తన బిడ్డలను ఎరిగినటువంటి వాడుగా వారికి సహాయం చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ విధంగా మనము దేవుని బిడ్డలమై ఉన్నామా, ఆయన మనలను తన బిడ్డలుగా ఎరిగినటువంటి వాడై ఉన్నాడా అనేటువంటిది మనము ఆలోచించి దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వారముగాను, మనలను మనం సరిచేసుకునేటువంటి వారంగానూ ఉండవలసి ఉన్నది. 12-13 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదునుబెట్టి తన విల్లు ఎక్కుబెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. మళ్ళుట అనేటువంటి మాట ఇక్కడ వాడబడినది. దేవుడు తన యొక్క అవకాశమునివ్వకుండగా ప్రజలను హెచ్చరించకుండా ఏ దినమునను శిక్షించినటువంటి వాడు కాడు. వ్యక్తిగతంగా గాని, గ్రూప్స్ గా గాని, సమాజంగా గాని ఆయన ప్రతి ఒక్కరిని హెచ్చరించినటువంటి వాడు. ఆయన హెచ్చరించినప్పుడు హెచ్చరికలకు లోబడకుండా ఉన్నట్లయితే, ముందుకే సాగుతున్నట్లయితే ఆ సమయములలో ఆయన వారిని శిక్షకు గురి చేసినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, ఒకడును మళ్ళని ఎడల, అంటే దేవుడు నీకు అనుగ్రహించేటువంటి యొక్క తరుణములను నీవు లెక్క చేయకుండగా నీ యొక్క మొరటుతనము చొప్పుననే మొండి వైఖరి చొప్పుననే అదేవిధంగా కొనసాగుతూ ముందుకు వెళుతున్నట్లయితే, దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు అయితే ఆయన కోపం కూడా చూపించేటువంటి వాడు. సరైనటువంటి రీతిగా సరైనటువంటి సమయములో తగిన రీతిగా మనకు జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు. అయితే ఆ జ్ఞానమును నీవు త్రోసివేసినట్లయితే ఆయన శిక్షించేటువంటి వాడై ఉన్నాడు. దానిని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడని చెప్తున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, ఒకే రకమైనటువంటి తప్పును మాటిమాటికి చేసేటువంటి వారమై ఉంటాము. ఆయన మొదటిసారి మనల్ని హెచ్చరిస్తాడు, దానికి మనం వినకపోయినట్లయితే ఆ తర్వాత వార్నింగ్ ఇస్తాడు, దానికి కూడా మనం వినకపోయినట్లయితే అప్పుడు ఆయన చర్య తీసుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. చర్య వరకు మనం వెళ్లేటువంటి వారంగా కాక విశ్వాసమైనటువంటి మనము, ప్రభును ఎరిగినామని చెప్పుకునేటువంటి మనము, మన యొక్క ప్రవర్తనను సరైనటువంటి విధముగా సరైన సమయంలో సరిచేసుకునేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. చాలా మంది విశ్వాసులైనటువంటి వారు సహితము మొండి వారైపోయి తమ యొక్క మొండి పట్టు చొప్పున వారు ముందుకెళ్లేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దేవుడు చూపించేటువంటి ప్రేమను, దేవుడిచ్చేటువంటి అవకాశములను వారు ఉపయోగించుకుంటూ వారు ఏమనుకుంటూ ఉంటారంటే, మా నీతి చొప్పున మేము ఉండగలుగుతున్నాము, మా నీతి చొప్పున మేము ముందుకు సాగగలుగుతున్నాము అని అనుకున్నట్టు దేవుని యొక్క కృపలను మరిచినటువంటి వారే తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా చర్య తీసుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఆ చర్య తీసుకునక పూర్వమే మనము మనలను సరిచేసుకునేటువంటి వారమై ఉండవలసి ఉన్నది. 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పాపం కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ఇక్కడ కీర్తనకారుడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడని చెప్తూ ఉన్నాడు. గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను అని చెప్తూ ఉన్నాడు. కొంత చేయబోతున్నటువంటి విషయాల్ని చెప్తున్నాడు. అయితే జరిగినటువంటి విషయాల్ని కూడా 15వ వచనంలో మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. 16వ వచనంలో వాడు తలంచినటువంటిది తన మీదకే వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనము ఇతరులను గురించి ఆలోచిస్తూ వారి పట్ల అనేక సార్లు హృదయాంతరంగంలో కీడును తలపెట్టేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మేలైనటువంటి దానిని ఆశించవచ్చు, కానీ మనుషులంగా మనం అనేక మార్లు కీడైనటువంటి దానిని మాత్రమే తలపెట్టేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దీనికి అనేక రకములైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిలో అసూయ అనేటువంటిది ఒకటి, మన యొక్క స్వప్రయోజనం అనేటువంటిది రెండవది. ఇలా చెప్తూ పోతే ఎన్నైనా మనం చెప్పవచ్చు. అయితే మనుషులంగా మనం ఇతరుల ఎడల తలపెట్టేటువంటి ఆ యొక్క కీడ్ అనేటువంటిది మన నెత్తి మీదకే రాగలదు. మనము ఇతరులకు ఏమి హాని తలపెడతామో అదే హాని మనకు సంభవించగలదు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క హృదయాంతరంగమును దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ భద్రంగా కాచుకొనవలసి ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో నిందారహితలమై బ్రతకవలసి ఉన్నదని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. చివరిగా 17వ వచనంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని చెప్తా ఉన్నాడు. చాలా మంది ఏమంటారంటే, విసిగిపోయినటువంటి సందర్భాల్లో ఏంటండి దేవుడు కూడా ఇలా చేస్తున్నాడు, ఇవన్నీ కూడాను దేవుడు ఎందుకు ఎలవ చేస్తున్నాడు అండి అని విసుక్కునేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. దావీదు విసుగు చెందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ తాను రాస్తున్నటువంటి ఒక కీర్తనలో తాను ఏమని చెప్తున్నాడంటే, యెహోవా న్యాయమును విధించువాడు అంటే న్యాయమును ఎరిగినటువంటి వాడు, న్యాయ ప్రకారంగా ఆయన తన కార్యములను కొనసాగించేటువంటి వాడు, ఆయన న్యాయము తప్పకుండగా తన కాలమందు తగిన విధంగా తన చిత్తానుసారంగా చర్య తీసుకునేటువంటి వాడు, కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైనటువంటి యెహోవా నామమును నేను కీర్తించేదను అని చెప్తూ ఈ కీర్తనను కీర్తనకారుడు ముగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి అనేటువంటి ఒక మాట వాడబడినది మానవుల మీద దేవునికి ఉన్నటువంటి సర్వాధికారాన్ని నొక్కి చెప్పడానికి. ఈ యొక్క నామం పాత నిబంధనలో అనేక చోట్ల ఈ మాట వాడబడినట్లుగా మనము చూస్తున్నాము. అంటే దేవునిని ఈ కీర్తనకారుడు ఎలా చూస్తూ ఉన్నాడంటే, ఆయన సర్వాధికారమును కలిగినటువంటి వాడు, ఆయనకు మనము చెప్పగలిగినటువంటి వారం కాము, ఆయన చేస్తున్నటువంటి విషయములను మనం గ్రహించగలిగినటువంటి వారం కాము. కొన్నిసార్లు మనకు అర్థం కానటువంటి విషయాలు ఉన్నాయి, అన్నిసార్లు అన్ని విషయములను మనం గ్రహించగలిగినటువంటి వారము కాము. అయితే మన పని విశ్వాసిగా ఎలా ఉండాలంటే, ఆయన మనలను ఏ యొక్క మార్గం వెంబడి తీసుకుని వెళుతున్నాడో ఆ మార్గంలో మనం వెళుతూ మనము గ్రహించగలిగిన వాటిని గ్రహిస్తూ, గ్రహించలేనటువంటి వాటి విషయము ప్రార్థన చేస్తూ దాన్ని గ్రహించగలిగిన శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాలని, ఆయన కాలమందు ఆయన చిత్తానుసారంగా సమస్తమును చక్కబెట్టేటువంటి వాడు ఆయనని, ఆయన యొక్క చేతిలో మనం గనక ఉన్నట్లయితే మనలను ఆయన ఏ యొక్క కీడు ఆపద లేకుండా నడిపించేటువంటి వాడని మనము గుర్తించాలి. ఈ యొక్క కీడు ఆపద లేకుండా నడిపించటము అని అంటే, ఈ లోకరీతిగా మనకు కొంత హింస పరీక్షలు ఇటువంటివి లేకుండా అని కాదు, ప్రభువు నెరిగినటువంటి ప్రతి బిడ్డ కూడాను పరీక్షలు అనేటువంటివి పాస్ అవ్వాల్సి ఉంటుంది, అపాయములను ఎదుర్కొనవలసి ఉంటుంది, కొన్నిసార్లు నిందలను అవమానములను పడవలసి వస్తుంది, కొన్నిసార్లు దెబ్బలను సహితము తినవలసి వస్తుంది, ప్రాణముల సహితము ఇవ్వవలసి వస్తుంది. ప్రభువు నెరిగినటువంటి ప్రతి బిడ్డ కూడాను, ప్రభు యొక్క సేవలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడాను వీటన్నిటిలో పాలు పంపులు పంచుకున్నటువంటి వారే ఉన్నారు. దేవుడు వాటి నుండి మనలను కాపాడేటువంటి వాడు, అంటే వాటి నుండి పూర్తిగా మనలను ఇన్సులేట్ చేసేటువంటి వాడు కాడు. అయితే తన యొక్క ప్రణాళిక ఇంకా ఉన్నది, ఆ ప్రణాళికలో భాగంగా వాటి నుండి మనల్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఆయనను మనము ప్రేమించేటువంటి వారంగాను, ఆయనకు మొదటి స్థానం ఇచ్చేటువంటి వారంగా మనము ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు తన రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు మనకు మొదటి స్థానం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆ విధంగా ఉండినట్లుగా మనలను మనము తగ్గించుకొని కీర్తనకారుడు ఏ విధంగానైతే దేవుని యొక్క సర్వాధికారమును గ్రహించినటువంటి వాడే, తనకు శక్తి సామర్థ్యములు ఉన్నప్పటికీ వాటిని తాను ప్రయోగించకుండగా దేవునికి సమస్తమును అప్పగించుకున్నాడో, అదే విధంగా మనం కూడా మన యొక్క బ్రతుకులో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యను ఆయనకు అప్పగించుకునేటువంటి వారమై ఉండాలి. ఇది చెప్పినంత సులువైనటువంటిది కాదు, గాని మనము ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నప్పుడు రెండవ అడుగును వేయటకు దేవుడు సహాయం చేస్తాడు, ఆ అడుగును కూడా నువ్వు వేసినట్లయితే మూడవ అడుగును వేయటానికి సహాయం చేస్తాడు. ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలు, ప్రభువును ఫాలో అయినటువంటి బిడ్డలు అందరూ కూడాను ఈ విధంగా ముందుకు నడిచినటువంటి వారై ఉన్నారు. ఈ విధంగా మనం కూడా ప్రభువును ఫాలో కాగలిగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, నీ కృపను బట్టి నీ యొక్క వాక్యమును మాకు అనుగ్రహించినందుకు నీ పాదములకు వందనములు తండ్రి. ఎన్నో మార్లు మేము విసికి వేసారినటువంటి వారమే, ఎన్నో బుద్ధిహీనమైనటువంటి మాటలు పలికేటువంటి వారం గాను, నిరాశ చెందినటువంటి వారమే, మా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారం గాను, ఇతరులను సహితము విశ్వాసంలో క్రిందకు లాగివేసేటువంటి పదజాలం వాడేటువంటి వారం గాను మేము అంటున్నాం తండ్రి. మమ్మల్ని కరుణించండి, మా యొక్క బుద్ధిహీనత చొప్పున మా చుట్టూ ఉన్నటువంటి వారిని మేము కిందికి లాగివేసేటువంటి వారంగా ఉండుకొనుకుంటున్నట్లుగా మాకు సహాయం చేయండి. ఈ వాక్యము మా యొక్క హృదయంలో లోతుగా ఫలించున్నట్లుగా సహాయం చేయం తండ్రి. మేము వేసేటువంటి ప్రతి అడుగును నీ చిత్తానుసారమైనదై ఉండున్నట్లుగాను, నీవు ఆర్డర్ చేసినటువంటి అడుగులను మాత్రమే మేము వేయగలుగునట్లుగా, మిగిలినటువంటి అడుగులను మేము వేయకుండా వెనుక తీసేటువంటి వారంగా ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. కంటి చూపును బట్టి లోకానుసారమైనటువంటి నిర్ణయములను బట్టి మేము ముందుకు పరిగెత్తేటువంటి వారంగా కాక, ఎల్లప్పుడూ నీ యొక్క సన్నిధిలో ప్రయోజనకరులమై ఈ లోకంలో నీ యొక్క బిడ్డలంగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.